ఈ పుస్తకం తెచ్చుకోవాలి అని తెలియని వాళ్ళు ఎవరు చేతులు ఎత్తండి. చేతులు ఎత్తి ఉంచండి, ఇంకొచ్చే కూడా ఎత్తండి. చేతులు ఎత్తిన వాళ్ళు అలాగే ఉంచండి. మీకు ఎందుకు తెలీదు ఇక్కడ దేనికోసం వచ్చారు మీరు? ఏం చేద్దాం మరి ఇప్పుడు? నేను ప్రజ్ఞావతార కథామృతం చెప్పాలి, పుస్తకాలు లేవు, ఏం చేద్దాం? దింపండి, నిర్ణయం మీదే, నాదేం లేదు. ప్రజ్ఞావతార కథామృతం చెప్పాలి, పుస్తకం తెచ్చుకోమని చెప్పాను నేను. యుగశిల్పులు, ఏది యుగశిల్పులు? అక్కడికి వెళ్ళి పుస్తకం ఖరీదు ఎంతయ్యా? 20 రూపాయలు ఇవ్వండి తీసుకున్న వాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు ఎవరి దగ్గర లేదు పుస్తకం? ఎందుకు ఇవ్వలేదు ఆయనకి? ఎన్ని పుస్తకాలు తీస్తున్నారో లెక్క వేసి తీసుకురండి. ఇటు కూర్చున్న వాళ్ళ దగ్గర ఉన్నాయా పుస్తకాలు? అందరికీ ఉన్నాయి కదా. లేని వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకు కూడా. పుస్తకం ఖరీదు 10 రూపాయలు, మీకు తగ్గించి 20 రూపాయలు ఇస్తున్నాం. స్టేట్ కోఆర్డినేటర్స్, టౌన్ కోఆర్డినేటర్స్ ఒకసారి దగ్గరికి రండి, ఇక్కడ రండి. స్టేట్ కోఆర్డినేటర్స్, టౌన్ కోఆర్డినేటర్స్, మీకు తెలుసా ప్రజ్ఞావతార కథామృతం చెప్తానని? మీకు మీకు మరి వీళ్ళిద్దరికి ఎందుకు చెప్పలేదు మీరు? ఈ క్షణంలో వచ్చారా? నేను ఈ క్షణంలోనే ప్రశ్న అడిగినట్టున్నాను. మీ అందరికీ అర్థమవుతుందా మీ మూర్ఖత్వం ఏంటో? మీరు ఇక్కడికి వస్తున్నది ఓ అద్భుతమైనటువంటి జీవన విజ్ఞానం నేర్చుకోవటానికి. వచ్చి విని వెళ్ళిపోయేటటువంటి వాళ్ళకి ఇప్పుడు నా సలహా ఉంది, 20 రూపాయలు మీరు ఇవ్వాల్సి వస్తుంది, ఇవ్వకుండా మీరు వెళ్ళిపోదలుచుకుంటే ఇప్పుడే లేచి వెళ్ళిపోండి, మాకేం అభ్యంతరం, ఏమీ అభ్యంతరం లేదు. ఖచ్చితంగా ముక్కు పిండి 20 రూపాయలు వసూలు చేస్తాను, బాధ్యత మీది, లేకపోతే మీకు శిక్షింపబడతారు. మేము 20 రూపాయలు ఇవ్వలేము వెళ్ళిపోతాము అన్నవాళ్ళు అందరూ కళ్ళు మూసేసుకోండి, వెళ్ళిపోదలుచుకున్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు పుస్తకాన్ని రిటర్న్ చేసి. తెలుగులో చెప్తున్నాను, అర్థమైందా? మీకు ఈ జ్ఞానం అక్కర్లేదు, మేమేదో తోచగా వచ్చాము. ఇంకా ఇది ఈ క్షణం నుంచే శాంతి కొంది, ఆ తీవ్రత కావాలి మాకు, నేర్చుకునేటటువంటి తీవ్రత కావాలి. ఆ తీవ్రత మీకు ఉంటే ఖచ్చితంగా మీకు 6 నెలల లోపల దేవత్వం గురించి పూర్తిగా అర్థమైపోతుంది, అది గ్యారంటీ ఇస్తున్నాను. దేవత్వం గురించి, దేవతలుగా మారటానికి ఇంకా మీ సాధన, దానికి ఎవరూ ఏం లేదు. కానీ దేవత్వం అంటే ఇది, మొత్తము ప్రపంచంలో ఈనాడు దేవత్వం పేరుతో వ్యాపారం జరుగుతుంది, మోసాలు జరుగుతున్నాయి. ఇక్కడ అలాంటివి ఏం జరగవు. మొదటి ఉదాహరణ అర్థమైంది కదా. ఈ పుస్తకం మీకు ఇవ్వబడిన దాంట్లో గురువుగారి వాంగ్మయం 108 ఖండాలుగా రాబోతోంది, అందులో 70 ఖండాలు వచ్చేసాయి, ఇంకా 38 ఖండాలు రాబోతున్నాయి. వాటి పేర్లు కూడా ఆ వాంగ్మయం వెనకాతలో ఉన్నది. ఈ పుస్తకంలో ఉండకపోవచ్చు, నడవ తిన్నగా ఉంచుకోండి, తిన్నగా కూర్చోలేనటువంటి వాళ్ళు కాస్త దూరంగా కూర్చోండి, నడువు తిన్నగా పెట్టుకుని కూర్చోలేని వాళ్ళు దూరంగా కూర్చోండి, ఏమీ సిగ్గుపడక్కర్లేదు, లేచి పక్కకి వెళ్ళండి, మఠం వేసి కూర్చోండి తిన్నగా. మొట్టమొదటి నియమం ఇది, కూర్చోవటం నేర్చుకోవాలి మీరు. వెనుకూస చూసుకోండి, నిటారుగా ఉందో లేదో, మెడ కరెక్ట్గా ఉందో లేదో, మీ ఛాతీ కరెక్ట్గా ఉందో లేదో, ఇలా ఉండకుండా ఓపెన్ అవ్వాలి. అలా అని మీరు పోజు కొట్టే ఇలా విరుచుకోక్కర్లే, విరుచుకోక్కర్లే కదా, విరుచుకోకూడదు. కూర్చోటం ముందు నేర్చుకోండి, మీ పక్క వాళ్ళని చూస్తే మీకే తెలుస్తుంది ఎవడో కరెక్ట్గా కూర్చోలేదు. అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా శారీరకమైనటువంటి బాధ లేకపోతే నడువు నిటారుగా ఉంచుకోండి, కుర్చీ మీద 2 కాళ్ళు భూమి మీద ఆనాలి. ఆనే పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ ఫిజిక్స్ లో చెప్తారు అది, మీరు లేవాలి అనుకుంటే లేవటానికి వీలు లేని స్థితిలో కూర్చోవాలి. అలాగే కూర్చుని ముందుకు వంగకుండా వెనక్కి వంగకుండా లేవటానికి ట్రై చేయండి, శరీరానికి కలగకూడదు. లేవగలరా చూసుకోండి కదా సార్, శరీరాన్ని ముందుకు వంచకుండా వెనక్కి వంచకుండా లేవాలి, లేవలేదు, అది కరెక్ట్ పొజిషన్. అక్కడ సెంటర్ ఆఫ్ గ్రావిటీ గురించి చెప్తున్నాం మనం. మరి అది అక్కడ మీ కుర్చీలో వాళ్ళకి ఆ లాభం ఉంది, మరి కుర్చీలు మీకు అందుకే ఉంటే ఏమో బాగుంటుందేమో, కానీ కుర్చీ మీద కూర్చోవటము ఆధ్యాత్మిక విద్యకి 80% మీకు తక్కువ ఫలితాలు వస్తాయి. ఆ విజ్ఞానాన్ని గురుదేవులు అందజేశారు. అంటే మరి కుర్చీలో కూర్చోకూడదా? మొత్తము ఆధ్యాత్మికత 3 శబ్దాలలో 2 శ్లోకాలలో చెప్పబడి ఉంది. మొత్తం ఆధ్యాత్మికత అది అందరికీ తెలుసు, కానీ దాన్ని ఈ దృష్టికోణంతో ఎవరూ చూడలేదు. మొట్టమొదటిది ఏంటి అంటే, మొత్తము ఆధ్యాత్మికత ఓంకారం మీద ఆధారపడింది. మూడేనా, ఆ ఊ మా ఈ మూడు కలిపితేనే ఆధ్యాత్మికత అంటే, 18 ఏళ్ళు వాడు అవస్థపడి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాక ఎన్ని అక్షరాలు వస్తాయి వాడికి? 2 అక్షరాలు వస్తాయి, ఎంఏ అని. కొన్ని పెద్ద సైన్స్ చదివితే వాడికి ఇంకో ఆరక్షణం వస్తుంది ఎంఎస్సీ అని. పిహెచ్డీ చేస్తే అప్పుడు వాడికి ఆ రెండున్నర అక్షరాలే, పి పెద్దది హెచ్ చిన్నది ఓ చుక్క, తర్వాత డి. అంటే మీ మొత్తం విద్య ఇప్పుడు కూడా రెండు రెండున్నర అక్షరాల్లో చెప్పబడుతోంది. ఎంఎస్సీ చదివాడు అంటే మీకు తెలుసు వాడేం చదివాడు, ఎంఏ చదివాడు అంటే మీకు తెలుసు వాడు ఎంత కష్టపడ్డాడు, ఎన్ని గంటలు ఎంత సమయము ఎంత ధనాన్ని వెచ్చించాడు. ఇంత పరమ పూజ్య గురుదేవులు ఎప్పుడు ఏం చెప్తాడు అంటే అంశదానము సమయదానము లేకుండా ఆధ్యాత్మిక జగత్తులో ఒక్క అడుగు కూడా మీకు ముందుకు వెయ్యలేరు. చెప్పండి నాతో పాటు, అంశదానము సమయదానము ఇవ్వకుండా ఆధ్యాత్మిక జగత్తులో ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేరు. మీరు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాక ఈ వసంత పంచమి నాడు మీరు ఏమి నేర్చుకున్నారు అంటే ఇది చెప్పగలిగితే చాలు మీరు. కానీ ఒకటి తప్పు చెప్పాను నేను, మళ్ళీ కరెక్ట్ చేయటానికి ట్రై చేస్తాను చూడండి. అంశదానము సమయదానము ఇవ్వకుండా ఆధ్యాత్మిక జగత్తులో ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేము. మళ్ళీ తప్పు చెప్పేశా, ఏం తప్పు చెప్పా? కొన్ని నేను కరెక్ట్ చేసుకున్నా కానీ అది తప్పు కాదు, నేను చాలా పెద్ద తప్పు చేసేసా. నా అదృష్టం బాగుండి ఇప్పుడు గురువు గారు ఇక్కడ సశరీరముగా లేరు. సశరీరముగా అంటే ఆయన ఎలాగో ఇదంతా ఆయన తెలుస్తూనే ఉంది, లేకపోతే ఇప్పుడు మన వాళ్ళని నించోబెట్టినట్టు నించోబెట్టేవారేమో. ఇంత తప్పు చెప్తావా అని, అంత తప్పు చేసేయండి. ఇన్నాళ్ళ బట్టి నాతో ఉన్నవాళ్ళు 20 సంవత్సరాలు బట్టి అనుకుంటారు అప్పుడు నాతో ఉన్నవాడు ఎవరో చేతులు ఎత్తండి, ఉన్నారు కదా. మరి మీరు కరెక్ట్ చేయండి, 20 ఏళ్ళ బట్టి మరి నేనేం నేర్పలేకపోయాను అని శాంతి గురించి భాయ్ సార్ కబురు వెళ్తారు సమజే మనం చెప్పుకుంటాం. అప్ హమారే సాథ్ హై అభీ హమ్ నే జో బోలా వో గలత్ బోలా మేనే, కి సమయ దాన్ ఔర్ అంశ దాన్ కే బినా ఆధ్యాత్మిక జగత్ మే ఆప్ ఏక్ కదమ్ భీ ఆగే నహీ బఢ్ సక్తే, ఇస్మే హమ్నే భయంకర్ గల్తీ కియా. వో తో మిస్సింగ్ హై, గల్తీ కహాన్ హై, ఏక్ చీజ్ పాయింట్ భూల్ గయే తో గలత్ హో. ఇది ఇప్పుడు మీరు నేర్చుకోబోతున్నారు ఇక్కడ. ప్రతి రోజు కూడా ఒక్కొక్క అడుగు మీకు ముందుకు వేస్తారు. మొట్టమొదటి తప్పు ఏంటి అంటే మీకు ఏమి కావలసిన అంశదానము సమయదానము ఇవ్వకుండా పొందలేదు. ఆధ్యాత్మిక జగత్తులోనే కాదు ఈ జగత్తులో కూడా తప్పటి చేసింది నేను. ఆధ్యాత్మిక జగత్తులోనే కాదు భౌతిక జగత్తులో కూడా మీరేదైనా పొందదలుచుకుంటే ఈ రెండు ఇవ్వాల్సిందే, కొంత అంశదానము కొంత సమయదానం. అంశదానం అంటే ధనము కానీ వనరులు కానీ. డబ్బని అనుకున్నాం ప్రస్తుతానికి, సినిమాకి వెళ్ళాలి, ఎన్ని గంటలు సమయదానం చేయాలి మీరు? ఎంత అబద్ధం చెప్తారు మీరు, 3 గంటల. ఢిల్లీ లాంటి ఊళ్ళో అయితే వెళ్ళటానికి 2 గంటలు, రావటానికి 2 గంటలు, కొన్ని 3 గంటలుగా అనుకుందాం. అందులో మీకు అభ్యంతరం లేదు కదా. సరే నా గంట 3 గంటలు ఉందయ్యా, నేను నీ సినిమా హాల్కి ఇచ్చేస్తున్నాను అంటే రాణిస్తారా? ఏం చేయాలి? టికెట్ కొన్నాను కదా. చేత ఆధ్యాత్మిక జగత్తులోనే కాదు, సినిమా చూడాలన్నా మీకు సమయదానం ఇవ్వాలి, అంశదానం ఇవ్వాలి. మీ కోరికను బట్టి సమయ అంశదానాల యొక్క ఆవశ్యకత మారుతూ ఉంటుంది. ఇంజనీరింగ్ చదవాలంటే రోజుకు ఒక అరగంట చదువుతాను అంటే ఈ జన్మలో కాదు ఏ జన్మలోనూ వాడు ఇంజనీర్ అవ్వలేదు. పోనీలండి నేను రోజుకు 24 గంటలు చదివేస్తాను కానీ ఫీజు కట్టను, అవుతాడా? అర్థమైందా? అంచేత పరమ పూజ్య గురుదేవులు మనకు అందజించినట్టే అద్భుతమైనటువంటి విషయం ఏంటి అంటే మీ కోరిక తీరాలి అంటే సమయదానము అంశదానము ఇవ్వాలి. చాలా మందికి ఈ దానము అనేటటువంటి మాట విపరీత అర్థం ఇస్తుంది. దానం అంటే ఏంటి? ఇచ్చి వేయటం అంతే కదా. ఏమిస్తూ ఉంటాం మనం? మనకి అవసరం ఏం ఇస్తామో, అవసరం లేనిది ఇస్తామా? ఆనెస్ట్గా చెప్పండి, మీకు అవసరం లేనిది మా హిందూ కాలేజీలో ఓ లెక్చరర్ గారు ఫ్రిడ్జ్ని సర్ది డబ్బా అనేవారు. సర్ది డబ్బా, ఆయన ఫిజిక్స్ లెక్చరర్. ఆయన ఓ మాట చెప్పాడు, ఫ్రెష్ కూరగాయలు సర్ది డబ్బా ఉన్నవాళ్ళు తినలేరు. సర్ది డబ్బా అంటే మీకు అర్థం లేదేమో నేను చెప్పింది. ఫ్రిడ్జ్ అంటే తెలుసు కదా, రిఫ్రిజిరేటర్ మీ ఇంట్లో కనుక ఉంటే ఒకటి గ్యారంటీ, తాజా కాయగూరలు మీరు తినలేరు. ఇంచేత తాజా కూరగాయలు కొనుక్కుని ఇంటికి వస్తారు. నాలుగు రోజులు ఉన్న కూరగాయలు ఫ్రిడ్జ్లో ఉంటాయి, మరి ముందేం ముందేం చేయాలి వాడు? అంతే కదా. అంచేత ఇప్పుడు ఫ్రెష్గా తెచ్చినటువంటి కూరగాయలు ఎక్కడ పెట్టుకోవాలి వాడు? ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాడు. అందులో అర్థమవుతుందా, నిత్య జీవితంలో ఏది మీరు చాలా గొప్ప వస్తువు అనుకుంటారో అది యాక్చువల్గా మీకు చేస్తున్నటువంటి ద్రోహం ఏమిటి అంటే తాజా కూరగాయలు తినటానికి వీలు లేని పరిస్థితి తీసుకొస్తాను. ఇలాంటి ఉదాహరణలు మీరు మీ జీవితంలో చూసుకోండి. అంశదానము, సమయదానము, దాని గురించి చెప్తూ ఇది చెప్పాను నేను కదా. ఏం చెప్పబోతో ఆగేది? ఫ్రిడ్జ్ ఉండాలన్నా, ఫ్రిడ్జ్ మీరు అమ్మయ్యాలన్నా, మేము 5,000 రూపాయలు కొన్నామండి ఫ్రిడ్జ్. నాకు తెలియదండి కరెక్ట్ వాల్యూ అని చెప్పి మీరు తక్కువ విలువ చెప్పారు. 5,000 రూపాయలు ఫ్రిడ్జ్ కొన్నారు. ఎవరైనా 6,000 రూపాయలు ఇస్తే ఇచ్చేస్తామండి అంటారు. అంటే ఇచ్చేవాడు దొరికితే ఇస్తారా, 5,000కి ఇస్తారా? 6,000 ఇస్తాడు ఒకడు. కాదండి, నేను 5,000కే కొన్నాను. ఇదంతా దానము అనే మాటకి పరమ పూజ్య గురుదేవులు అందజేసినటువంటి మహత్తర జీవన సిద్ధాంతం మీకు చెప్పబోతున్నాను. ఒక సిద్ధాంతం మీకు అర్థమైంది కదా, మీ కోరిక ఏది తీరాలనుకున్నా కూడా మీరు ఏం చేయాల్సి వస్తుంది? అంశదానము, సమయదానం. అంశదానము అంటే డబ్బనే కాదు, మీరు డబ్బు ఇవ్వలేరు. పొన్నెళ్ళండి మీ ఇంట్లో ఇంత పని చేసి పెడతాను, దాని బదులు అది ఇవ్వండి, అది అంశదానం. అంశదానం అంటే అర్థమైంది కదా, డబ్బే కాదు, వనరులు. మీకు మీకున్న ఏదో వనరు ఇస్తారు, దాని బదులు ఏదో చేసుకుంటారు. ఇంతకీ దానము గురించి చెప్తే ఇదంతా చెప్తున్నాను నేను. మీకు పూర్తిగా ఉపయోగపడని వస్తువే ఇస్తారు తప్ప, పోనీలే ఫ్రెష్ కాయగూరలు కొనుక్కున్నాను కనుక, తెచ్చుకున్నాను కనుక, పోనీలే ఆ పాత్ర వదిలేద్దాం, ఎవరికో దానం చేసేద్దాం, ఫ్రెష్ కూరలు తిందాం అనుకోరు కదా మీరు. ఎందుకనుకోరు? ఆ కాయగూరలు మీరు ఇంకా ఉపయోగించుకోవచ్చు కదా. కానీ గురుదేవులు దానానికి అద్భుతమైనటువంటి నిదర్శనం ఏమంటారు, నిర్వచనం, డెఫినేషన్. నిర్వచనం బాధ భాష అర్థమైందా? నిర్వచనం అంటే డెఫినేషన్. ఇచ్చేది దానము, తీసుకునేది పాపము. ఎప్పుడో గుర్తుంచుకోండి దాన్ని. సమయ దానిహి యుగధర్మ అనే మాటలో దీంతో మొదలెడతాడు. దాని గురించి చెప్పిన క్లాసులు వీడియో ఉంది, మీకు టైం ఉంటే ఎన్ని రోజుల్లో వింటారని? ధన్యవాదాలు. అందులో 3 రోజులు దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దానము అంటే ఏమిటి? ఇచ్చేది. పాపము అక్షరాలా దీన్ని గీత కింద గీసేసుకోండి. అద్భుతమైనటువంటి జీవన విధానాలు గురుదేవులు చెప్పేశారు. ఆధ్యాత్మికతే కాదు, ప్రతి చోట ఏ క్షేత్రంలోకి వెళ్ళినా మీరు, పృథ్వీగ్రహం మీదే కాదు, ఇతర ఏ మండలంలోకి వెళ్ళిపోయినా కూడా, ఏది కావాలనుకున్నా కూడా మీరు అంశదానము, సమయదానము. దానానికి ఇప్పుడు ఏం చెప్పాను నేను? ఇచ్చేది. మీకు పనికిరాంది ఇస్తే మీకేమొస్తుంది? పనికిరాంది వస్తుంది. పది రూపాయలు ఇచ్చి డైమండ్ కొనుక్కున్నాను అని మీరు మీసాలు తిప్పుకుంటో, లేకపోతే మీసాలు తిప్పితే ఇటువైపు వాళ్ళకి కోపం వస్తుంది కనుక జడలు తిప్పుకుంటో, అంటే ఇటువైపు వాళ్ళు జడలు తిప్పుకుంటూ ఉంటారు, ఇటువైపు వాళ్ళు మీసాలు తిప్పుకుంటూ ఉంటారు. ఏంటయ్యా అంటే మీరేం చేశారు, పది రూపాయలకి వజ్రం కొనుక్కున్నారు. ఒప్పుకుంటారా మీరు దాన్ని, పది రూపాయలకి వజ్రం కొనుక్కుంటాను అంటే ఒప్పుకుంటారా? కొనుక్కోగలమా? నువ్వు ఇచ్చిందంత పది రూపాయలు, మీకు ఏ వస్తువు వస్తుంది? పది రూపాయల కంటే ఎక్కువ విలువైన మీకు ఖచ్చితంగా రాదు. ఒప్పుకుంటారా? ఇది దానము అంటే ఏంటి? ఇచ్చేది. గుర్తుంచుకోండి, మనం కర్మ ఎలా కాలింది అంటే మన పితరులు కానీ మన ఎవరైనా శరీరం వదిలేసిన వాళ్ళు వైతరణి తీసుకోండి. లేని వాళ్ళు పుస్తకం ఉన్నవాళ్ళు ఎంతమంది చేయలేకండి? మిగతా వాళ్ళ దగ్గర ఎందుకు లేదు పుస్తకం? దేనికోసం వచ్చారు ఇక్కడ? హరికథలు వింటానికి వచ్చారా? ఈ పుస్తకం తెచ్చుకోవాలి అని తెలియని వాళ్ళు ఎవరు చేతులెత్తండి? చేతులెత్తి ఉంచండి, ఇంకో చేతి కూడా ఎత్తండి. చేతులు ఎత్తిన వాళ్ళు అలాగే ఉంచండి. మీకు ఎందుకు తెలీదు ఇక్కడ దేనికోసం వచ్చారు మీరు? ఏం చేద్దాం మరి ఇప్పుడు? నేను ప్రజ్ఞావతార కథానంతం చెప్పాలి, పుస్తకాలు లేవు, ఏం చేద్దాం? దింపండి, నిర్ణయం మీదే, నాదేం లేదు. ప్రజ్ఞావతార కథానంతం చెప్పాలి, ఏ పుస్తకం తెచ్చుకోమని చెప్పాను నేను. యుగశిల్పులు, ఏది యుగశిల్పులు? అక్కడికి వెళ్ళి పుస్తకం ఖరీదు ఎంతయ్యా? 20 రూపాయలు ఇవ్వండి తీసుకున్నవాడు. ఇప్పుడు ఇప్పుడు ఎవరి దగ్గర లేదు పుస్తకం? ఎందుకు ఇవ్వలేదు ఆయనకి? ఎన్ని పుస్తకాలు తీస్తున్నారో లెక్క వేసి తీసుకురండి. ఇటు కూర్చున్న వాళ్ళ దగ్గర ఉన్నాయా పుస్తకాలు? అందరికీ ఉన్నాయి కదా. లేని వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకు కూడా. పుస్తకం ఖరీదు 10 రూపాయలు, మీకు తగ్గించి 20 రూపాయలు ఇస్తున్నాం. స్టేట్ కోఆర్డినేటర్స్, టౌన్ కోఆర్డినేటర్స్ ఒకసారి దగ్గరికి రండి, ఇక్కడ రండి. స్టేట్ కోఆర్డినేటర్స్, టౌన్ కోఆర్డినేటర్స్, మీకు తెలుసా ప్రజ్ఞావతారు కథామృతం చెప్తానని? మీకు మీకు మరి వీళ్ళిందరికీ ఎందుకు చెప్పలేదు? మీరు ఈ క్షణంలో వచ్చారా? నేను ఈ క్షణంలోనే ప్రశ్న అడిగినట్టున్నాను. మీ అందరికీ అర్థమవుతుందా మీ మూర్ఖత్వం ఏంటో? మీరు ఇక్కడికి వస్తున్నది ఓ అద్భుతమైనటువంటి జీవన విజ్ఞానం నేర్చుకోవటానికి. వచ్చి విని వెళ్ళిపోయేటటువంటి వాళ్ళకి ఇప్పుడు నా సలహా ఉంది, 20 రూపాయలు మీరు ఇవ్వాల్సి వస్తుంది. ఇవ్వకుండా మీరు వెళ్ళిపోదలుచుకుంటే ఇప్పుడే లేచి వెళ్ళిపోండి, మాకేం అభ్యంతరం లేదు. ఏమీ అభ్యంతరం లేదు, ఖచ్చితంగా ముక్కు పిండి 20 రూపాయలు వసూలు చేస్తాను, బాధ్యత మీది. లేకపోతే మీకు శిక్షింపబడతారు. మేము 20 రూపాయలు ఇవ్వలేము, వెళ్ళిపోతాము అన్నవాళ్ళు అందరూ కళ్ళు మూసేసుకోండి, వెళ్ళిపోదలుచుకున్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు పుస్తకాన్ని రిటర్న్ చేసి. తెలుగులో చెప్తున్నాను, అర్థమైందా? మీకు ఈ జ్ఞానం అక్కర్లేదు. మేమేదో తోచగా వచ్చాము. ఇంకా ఇది ఈ క్షణం నుంచే శాంతి కొంది. ఆ తీవ్రత కావాలి మాకు, నేర్చుకునేటటువంటి తీవ్రత కావాలి. ఆ తీవ్రత మీకు ఉంటే ఖచ్చితంగా మీకు 6 నెలల లోపల దేవత్వం గురించి పూర్తిగా అర్థమైపోతుంది. అది గ్యారంటీ ఇస్తున్నాను. దేవత్వం గురించి, దేవతలుగా మారటానికి ఇంకా మీ సాధన, దానికి ఎవరూ ఏం లేదు. కానీ దేవత్వం అంటే ఇది. మొత్తము ప్రపంచంలో ఈనాడు దేవత్వం పేరుతో వ్యాపారం జరుగుతుంది, మోసాలు జరుగుతున్నాయి. ఇక్కడ అలాంటివి ఏం జరగవు. మొదటి ఉదాహరణ అర్థమైంది కదా. ఈ పుస్తకం మీకు ఇవ్వబడిన దాంట్లో గురువుగారి వాంగ్మయం 108 ఖండాలుగా రాబోతోంది. అందులో 70 ఖండాలు వచ్చేసాయి, ఇంకా 38 ఖండాలు రాబోతున్నాయి. వాటి పేర్లు కూడా ఆ వాంగ్మయం వెనకాతలో ఉన్నది. ఈ పుస్తకంలో ఉండుండకపోవచ్చు, నడవ తిన్నగా ఉంచుకోండి. తిన్నగా కూర్చోలేనటువంటి వాళ్ళు కాస్త దూరంగా కూర్చోండి. నడువు తిన్నగా పెట్టుకుని కూర్చోలేని వాళ్ళు దూరంగా కూర్చోండి. ఏమీ సిగ్గుపడక్కర్లేదు, లేచి పక్కకి వెళ్ళండి. మఠం వేసి కూర్చోండి తిన్నగా. మొట్టమొదటి నియమం ఇది, కూర్చోవటం నేర్చుకోవాలి. మీరు వెనుకూస చూసుకోండి, నిటారుగా ఉందో లేదో, మెడ కరెక్ట్గా ఉందో లేదో, మీ ఛాతీ కరెక్ట్గా ఉందో లేదో, ఇలా ఉండకుండా ఓపెన్ అవ్వాలి. అలా అని మీరు పోజు కొట్టే ఇలా విరుచుకోక్కర్లే, విరుచుకోక్కర్లే కదా, విరుచుకోకూడదు. కూర్చోటం ముందు నేర్చుకోండి. మీ పక్క వాళ్ళని చూస్తే మీకే తెలుస్తుంది ఎవడో కరెక్ట్గా కూర్చోలేదు. అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా శారీరకమైనటువంటి బాధ లేకపోతే నడువు నిటారుగా ఉంచుకోండి. కుర్చీ మీద 2 కాళ్ళు భూమి మీద ఆనాలి. ఆనే పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ ఫిజిక్స్ లో చెప్తారు అది, మీరు లేవాలి అనుకుంటే లేవటానికి వీలు లేని స్థితిలో కూర్చోవాలి. అలాగే కూర్చుని ముందుకు వంగకుండా, వెనక్కి వంగకుండా లేవటానికి ట్రై చేయండి. శరీరానికి కలగకూడదు. లేవగలరా? చూసుకోండి కాస్త. శరీరాన్ని ముందుకు వంచకుండా, వెనక్కి వంచకుండా లేవాలి. లేవలేదు, అది కరెక్ట్ పొజిషన్. అక్కడ సెంటర్ ఆఫ్ గ్రావిటీ గురించి చెప్తున్నాం మనం. మరి అది అక్కడ మీ కుర్చీలో వాళ్ళకి ఆ లాభం ఉంది. మరి కుర్చీలు మీకు అందుకే ఉంటే ఏమో బాగుంటుందేమో. కానీ కుర్చీ మీద కూర్చోటము ఆధ్యాత్మిక విద్యకి 80% మీకు తక్కువ ఫలితాలు ఇస్తాయి. ఆ విజ్ఞానాన్ని గురుదేవులు అందజేశారు. అంటే మరి కుర్చీలో కూర్చోకూడదా? మొత్తము ఆధ్యాత్మికత మూడు శబ్దాలలో రెండు శ్లోకాలలో చెప్పబడి ఉంది. మొత్తం ఆధ్యాత్మికత అది అందరికీ తెలుసు, కానీ దాన్ని ఈ దృష్టికోణంతో ఎవరూ చూడలేదు. మొట్టమొదటిది ఏంటి అంటే మొత్తము ఆధ్యాత్మికత ఓంకారం మీద ఆధారపడింది. మూడేనా? ఆ ఊ మా ఈ మూడు కలిపితేనే ఆధ్యాత్మికత అంటే 18 ఏళ్ళు వాడు అవస్థపడి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాక ఎన్ని అక్షరాలు వస్తాయి వాడికి? 2 అక్షరాలు వస్తాయి ఎంఏ అని. కొన్ని పెద్ద సైన్స్ చదివితే వాడికి ఇంకో 6 అక్షరం వస్తుంది ఎంఎస్సీ అని. పిహెచ్డి చేస్తే అప్పుడు వాడికి ఆ 2.5 అక్షరాలే, పి పెద్దది హెచ్ చిన్నది ఓ చుక్క తర్వాత డి. అంటే మీ మొత్తం విద్య ఇప్పుడు కూడా 2-2.5 అక్షరాల్లో చెప్పబడుతోంది. ఎంఎస్సీ చదివాడు అంటే మీకు తెలుసు వాడేం చదివాడు, ఎంఏ చదివాడు అంటే మీకు తెలుసు వాడు ఎంత కష్టపడ్డాడు, ఎన్ని గంటలు ఎంత సమయము ఎంత ధనాన్ని వెచ్చించాడు. ఇంత పరమ పూజ్య గురుదేవులు ఎప్పుడు ఏం చెప్తారు అంటే అంశదానము సమయదానము లేకుండా ఆధ్యాత్మిక జగత్తులో ఒక్క అడుగు కూడా మీకు ముందుకు వెయ్యలేరు. చెప్పండి నాతో పాటు, అంశదానము సమయదానము ఇవ్వకుండా ఆధ్యాత్మిక జగత్తులో ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేరు. మీరు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాక ఈ వసంత పంచమి నాడు మీరు ఏమి నేర్చుకున్నారు అంటే ఇది చెప్పగలిగితే చాలు మీరు. కానీ ఒకటి తప్పు చెప్పాను నేను, మళ్ళీ కరెక్ట్ చేయటానికి ట్రై చేస్తాను చూడండి. అంశదానము సమయదానము ఇవ్వకుండా ఆధ్యాత్మిక జగత్తులో ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేము. మళ్ళీ తప్పు చెప్పేశా. ఏం తప్పు చెప్పారు? కొన్ని నేను కరెక్ట్ చేసుకున్నా, కానీ అది తప్పు కాదు. నేను చాలా పెద్ద తప్పు చేసేసాను. నా అదృష్టం బాగుండి ఇప్పుడు గురువు గారు ఇక్కడ సశరీరముగా లేరు. సశరీరముగా అంటే ఆయన ఎలాగో ఇదంతా ఆయన తెలుస్తూనే ఉంది, లేకపోతే ఇప్పుడు మన వాళ్ళని నించోబెట్టినట్టు నించోబెట్టేవారేమో. ఇంత తప్పు చెప్తావా అని, అంత తప్పు చేశాను. ఇన్నాళ్ళ బట్టి నాతో ఉన్నవాళ్ళు 20 సంవత్సరాలు బట్టి అనుకుంటారు అప్పుడు నాతో ఉన్నవాడు ఎవరో చేతులేకండి ఉన్నారు కదా. మరి మీరు కరెక్ట్ చేయండి. 20 ఏళ్ళ బట్టి మరి నేనేం నేర్పలేకపోయాను అని శాంతి పుంజికి భాయ్ సార్ కబురు వెళ్తారు. మనం
చెప్పుకున్నాం
సాథ్ అవి హమ్ని జో బోలా వో గలత్ బోలా నేను, కి సమయ దాన్ ఔర్ అంశ దాన్ కే బినా ఆధ్యాత్మిక జగత్ మే ఆప్ ఏక్ కదమ్ భీ ఆగే నహీ బఢ్ సక్తే, ఇస్మే హమ్నే భయంకర్ గల్తీ కియా. वो तो मिसिंग है, गलती कहां है? अरे एक चीज पॉइंट भूल गए तो गलत हो. इदे इप्पुडु मीरु नेर्चुकोबोतुन्नारु इक्कड प्रति रोजु कूडा ओकक्क अडुगु मीकु मुंदुकु वेस्तारु. मोट्टमोदटि तप्पु एंटि अंटे मीकु एमि कावाल्सिन अंशदानमु समयदानमु इव्वकुंडा पोंदलेदु. आध्यात्मिक जगत्तुलोने कादु ई जगत्तुलो कूडा तप्पटि चेसिंदि नेनु. ఆధ్యాత్మిక జగత్తులోనే కాదు భౌతిక జగత్తులో కూడా మీరేదైనా పొందదలుచుకుంటే ఈ రెండు ఇవ్వాల్సిందే, కొంత అంశదానము కొంత సమయదానం. అంశదానము అంటే ధనము కానీ వనరులు కానీ డబ్బని అనుకున్నాం. ప్రస్తుతానికి సినిమాకి వెళ్ళాలి, ఎన్ని గంటలు సమయదానం చేయాలి మీరు? ఎంత అబద్ధం చెప్తారు మీరు? 3 గంటల ఢిల్లీ లాంటి ఊళ్ళో అయితే వెళ్ళటానికి 2 గంటలు, రావటానికి 2 గంటలు, పొందిదే 3 గంటలే అంటుందో. అందులో మీకు అభ్యంతరం లేదు కదా. సరే నా గంట మూడు గంటలు ఉందయ్యా నేను నీ సినిమా హాల్కి ఇచ్చేస్తున్నాను అంటే రాణిస్తారా? ఏం చేయాలి? టికెట్ కొన్నాను కదా. చేత ఆధ్యాత్మిక జగత్తులోనే కాదు, సినిమా చూడాలన్నా మీకు సమయదానం ఇవ్వాలి, అంశదానం ఇవ్వాలి. మీ కోరికను బట్టి సమయ అంశదానాల యొక్క ఆవశ్యకత మారుతూ ఉంటుంది. ఇంజనీరింగ్ చదవాలంటే రోజుకు ఒక అరగంట చదువుతాను అంటే ఈ జన్మలో కాదు ఏ జన్మలోనూ వాళ్ళు ఇంజనీర్ అవ్వలేదు. పోనీలండి నేను రోజుకు 24 గంటలు చదివేస్తాను కానీ ఫీజు కట్టను, అవుతాడా? అర్థమైందా? అంచేత పరమ పూజ్య గురుదేవులు మనకు అందజించినట్టే అద్భుతమైనటువంటి విషయం ఏంటి అంటే, మీ కోరిక తీరాలి అంటే సమయదానము అంశదానము ఇవ్వాలి. చాలా మందికి ఈ దానము అనేటటువంటి మాట విపరీత అర్థం ఇస్తుంది. దానం అంటే ఏంటి? ఇచ్చేటువంటి అంతే కదా. ఏమిస్తూ ఉంటాం మనం? మనకి అవసరం ఏం ఇస్తామో, అవసరం లేనిది ఇస్తామో? ఆనెస్ట్గా చెప్పండి, మీకు అవసరం లేనిది మా హిందూ కాలేజీలో ఓ లెక్చరర్ గారు ఫ్రిడ్జ్ని సర్ది డబ్బా అనేవారు. సర్ది డబ్బా, ఆయన ఫిజిక్స్ లెక్చరర్. ఆయన ఓ మాట చెప్పాడు, ఫ్రెష్ కూరగాయలు సర్ది డబ్బా ఉన్నవాళ్ళు తినలేరు. సర్ది డబ్బా అంటే మీకు అర్థం అనేదేమో నేను చెప్పింది. ఫ్రిడ్జ్ అంటే తెలుసు కదా, రిఫ్రిజిరేటర్ మీ ఇంట్లో కనుక ఉంటే ఒకటి గ్యారంటీ, తాజా కాయగూరలు మీరు తినలేరు. ఇంచేత తాజా కూరగాయలు కొనుక్కుని ఇంటికి వస్తారు. 4 రోజులున్న కూరగాయలు ఫ్రిడ్జ్లో ఉంటాయి, మరి ముందేం చేయాలి వాడు? అంతే కదా. అంచేత ఇప్పుడు ఫ్రెష్గా తెచ్చినటువంటి కూరగాయలు ఎక్కడ పెట్టుకోవాలి వాడు? ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాడు. అందులో అర్థమవుతుందా? నిత్య జీవితంలో ఏది మీరు చాలా గొప్ప వస్తువు అనుకుంటారో అది యాక్చువల్గా మీకు చేస్తున్నటువంటి ద్రోహం ఏమిటి అంటే, తాజా కూరగాయలు తినటానికి వీలు లేని పరిస్థితి తీసుకొస్తాను. ఇలాంటి ఉదాహరణలు మీరు మీ జీవితంలో చూసుకోండి. అంశదానము, సమయదానము, దాని గురించి చెప్తూ ఇది చెప్పాను నేను కదా. ఏం చెప్పబోతో ఆగేది? ఫ్రిడ్జ్ ఉండాలన్నా, ఫ్రిడ్జ్ మీరు అమ్మయ్యాలన్నా, మేము 5000 రూపాయలు కొన్నామండి ఫ్రిడ్జ్, నాకు తెలియదండి కరెక్ట్ వాల్యూ అని చెప్పి మీరు తప్పు విలువ చెప్పారు. 5000 రూపాయలు ఫ్రిడ్జ్ కొన్నారు, ఎవరైనా 6000 రూపాయలు ఇస్తే ఇచ్చేస్తామండి అంటారు. అంటే ఇచ్చేవాడు దొరికితే ఇస్తారా, 5000కి ఇస్తారా? 6000 ఇస్తాడు ఒకడు. కాదండి, నేను 5000కే కొన్నాను. ఇదంతా దానము అనే మాటకి పరమ పూజ్య గురుదేవులు అందజేసినటువంటి మహత్తర జీవన సిద్ధాంతం మీకు చెప్పబోతున్నాను. ఒక సిద్ధాంతం మీకు అర్థమైంది కదా, మీ కోరిక ఏది తీరాలనుకున్నా కూడా మీరు ఏం చేయాల్సి వస్తుంది? అంశదానము, సమయదానము. అంశదానము అంటే డబ్బనే కాదు, మీరు డబ్బు ఇవ్వలేరు. పోనీలండి మీ ఇంట్లో ఇంత పని చేసి పెడతాను, దాని బదులు అది ఇవ్వండి, అది అంశదానం. అంశదానం అంటే అర్థమైంది కదా, డబ్బే కాదు, వనరులు. మీకు మీకున్న ఏదో వనరు ఇస్తారు, దాని బదులు ఏదో చేసుకుంటారు. ఇంతకీ దానము గురించి చెప్తే ఇదంతా చెప్తున్నాను నేను. మీకు పూర్తిగా ఉపయోగపడని వస్తువే ఇస్తారు తప్ప, పోనీలే ఫ్రెష్ కాయగూరలు కొనుక్కున్నాను కనుక, తెచ్చుకున్నాను కనుక, పోనీలే ఆ పాత వదిలేద్దాం, ఎవరికో దానం చేసేద్దాం, ఫ్రెష్ కూరలు తిందాం అనుకోరు కదా మీరు. ఎందుకనుకోరు? ఆ కాయగూరలు మీరు ఇంకా ఉపయోగించుకోవచ్చు కదా. కానీ గురుదేవులు దానానికి అద్భుతమైనటువంటి నిదర్శనం ఏమంటారు, నిర్వచనం, డెఫినిషన్. నిర్వచనం బాధ భాష అర్థమైందా? నిర్వచనం అంటే డెఫినిషన్. ఇచ్చేది దానము, తీసుకునేది పాపము. ఎప్పుడో గుర్తుంచుకోండి దాన్ని. సమయ దానిహి యుగ ధర్మం అనే మాటలో దీంతో మొదలు పెడతాడు. దాని గురించి చెప్పిన క్లాసులు వీడియో ఉంది, మీకు టైం ఉంటే ఎన్ని రోజుల్లో వింటారని. అందులో మూడు రోజులు దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దానము అంటే ఏమిటి? ఇచ్చేది. పాపము అక్షరాలా దీన్ని గీత కింద గీసేసుకోండి. అద్భుతమైనటువంటి జీవన విధానాలు గురుదేవులు చెప్పేశారు. ఆధ్యాత్మికతే కాదు, ప్రతి చోట ఏ క్షేత్రంలోకి వెళ్ళినా, మీరు పృథ్వీగ్రహం మీదే కాదు ఇతర ఏ మండలంలోకి వెళ్ళిపోయినా కూడా, ఏది కావాలనుకున్నా కూడా మీరు అంశదానము సమయదానము. దానానికి ఇప్పుడు ఏం చెప్పాను నేను? ఇచ్చేది. మీకు పనికిరాంది ఇస్తే మీకేమొస్తుంది? పనికిరాంది వస్తుంది. 10 రూపాయలు ఇచ్చి డైమండ్ కొనుక్కున్నాను అని మీరు మీసాలు తిప్పుకుంటో, లేకపోతే మీసాలు తిప్పితే ఇటువైపు వాళ్ళు కోపం వస్తుంది కనుక జడలు తిప్పుకుంటో, అంటే ఇటువైపు వాళ్ళు జడలు తిప్పుకుంటూ ఉంటారు, ఇటువైపు వాళ్ళు మీసాలు తిప్పుకుంటూ ఉంటారు. ఏంటయ్యా అంటే మీరేం చేశారు? 10 రూపాయలకి వజ్రం కొనుక్కున్నారు. ఒప్పుకుంటారా మీరు దాన్ని? 10 రూపాయలకి వజ్రం కొనుక్కుంటాను అంటే ఒప్పుకుంటారా? కొనుక్కోగలమా? నువ్వు ఇచ్చిందంత 10 రూపాయలు. మీకు ఏ వస్తువు వస్తుంది? 10 రూపాయల కంటే ఎక్కువ విలువైన మీకు ఖచ్చితంగా రాదు. ఒప్పుకుంటారా? ఇది దానము అంటే ఏంటి? ఇచ్చేది. గుర్తుంచుకోండి, మనం కర్మ ఎలా కాలింది అంటే, మన పితరులు కానీ మన ఎవరైనా శరీరం వదిలేసిన వాళ్ళు వైతరణి. ఇందులో సైన్స్ ఏమైనా చెప్పారా ఆయన? మీకు అర్థం కాదు ఏమైనా చెప్పారా? దాని మీద ఇంకా ఆయన సాహిత్యం అంతా జరుగుతుంది, వాంగ్మయం అంతా తెలుస్తుంది. అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తాను, దీన్ని దాటిన తర్వాత ఇంకా విజ్ఞానము లేదు. ఇదంతా నేను చెప్పింది ఆధ్యాత్మికత గురించి చెప్పానా, దేవుడి గురించి చెప్పానా, దేని గురించి అయినా చెప్పానా, లేకపోతే సైన్స్ చెప్పానా? ఇంతవరకు ఏది తీర్చుకోవాలన్నా అంశదానము సమయదానము, ఏది పొందాలనుకున్నా మీకేం కావాలి? పుణ్యము కావాలి. పోగొట్టుకోవాలనుకుంటే పాపం కావాలి. పుణ్యానికి ఏం చేయాలి? మీరు ఇవ్వాలి. నష్టపోవటానికి ఏం చేయాలి? మీరు తీసుకోవాలి. ఇదంతా దేని ఆధారంగా జరుగుతుంది? ఇచ్చేసిన దానికి. పృథ్వీకి ఇచ్చేశారనుకోండి, దానికి సూర్యకిరణాలు నీరు పడితే ఎంత ఫలితం వస్తుంది? మీకు అనంతమైన ఫలితం వస్తుంది. ఇవ్వటం నేర్చుకోవాలి. ఏది ఇస్తే అది అనంతం అవుతుంది, ఏది ఇచ్చినా అది అనంతం అవుతుంది. పదార్థం కలిగి ఇవ్వగలిగితే పదార్థము అనంతంగా సంపాదించవచ్చు. అంతవరకు ఇవాళ క్లాసు నేను చెప్పదలుచుకున్నాను నేను. కానీ ఇదంతా కూడా ప్రజ్ఞావతార కథామృతములో 1971 వరకు ఆయన చేసిన సాధన రహస్యాలన్నీ కూడా 2 ఆర్టికల్స్లో ఇచ్చారు. 1971 వరకు పరమ పూజ్య గురుదేవులు చేసిన సాధన విధానాన్నంతా కూడా ఆ 2 ఆర్టికల్స్లోనూ ఇచ్చారు. దాని తర్వాత 1971లో మధుర వదిలేశారు ఆయన. మధుర వదిలేసి హరిద్వార్ వెళ్ళారు. 84-85 వరకు ఆయన చేసిన సాధనల రహస్యాలను ఇంకో 2 ఆర్టికల్స్లో ఇచ్చారు. మొత్తం అందులో 4 ఆర్టికల్స్ ఉన్నాయి. స్వయంగా ఆయన అందజేసినటువంటిది. అందులో ఆయన మనం అనుకునే ఆధ్యాత్మికత కాకుండా ఆధ్యాత్మికతకి ఆయన 3 నిర్వచనాలు చెప్పారు. పంచకోశ సాధన. పంచకోశాలు మీకు ఉన్నాయా లేదా? చేత ఏ దేవుడు ఎవడు అక్కర్లే మీకు. మీకున్నాయి పంచకోశాలు. షట్చక్ర జాగరణ. షట్చక్రాలు ఉన్నాయా లేదా మీకు? మళ్ళా నేను అడగాలి. మీరు మళ్ళా అడగండి, తీసుకుంటే మళ్ళా అది పాపం ఎక్కుతుంది. ఈ పంచకోశాలు షట్చక్రాలు బంధింపబడి ఉంటాయి మనలో. దాన్ని త్రిగంధి భేదన అంటాం. ఇదే మొత్తం ఆధ్యాత్మికత. మీ శరీరాన్ని, మీ కోశాలను, మీడులో ఉన్నటువంటి మూడులను విప్పటం. ఆ మొత్తము విజ్ఞానము మొత్తం ఉంది. ఇప్పుడు నేను చెప్పిందే కాదు, ఇంకా భవిష్యత్తులో రాబోయే తరాలలో కూడా ఏ క్షేత్రంలో అయినా, ఇందాక నేను భౌతిక క్షేత్రంలోనూ అంశధానమే సమయదానమే, భౌతిక క్షేత్రంలో కూడా సూర్యకిరణాలు నీరే, ఆధ్యాత్మిక జగత్తులో కూడా యజ్ఞ విద్య అనే ఏకాగ్రతమైనటువంటి సూర్యకిరణాలు కలశంలో ఉన్నటువంటి నీరు. ఇంచేత మనం వాటినే ఉపయోగించుకుంటున్నాం అనేక క్షేత్రాలలో. ఇంచేత ఇంకా దీన్ని మించినటువంటి విజ్ఞానం కానీ ఆధ్యాత్మికత కానీ లేదు. మీరు చూసుకోండి దేనికి కావాల్సి వచ్చినా కూడా. కానీ నేను ఎందుకు చెప్పలేకపోయాను అంటే, మరి పుస్తకమే తేనటువంటి స్టూడెంట్స్కి నేనేం చెప్తా, కొంచెం మీ దృష్టికోణం మారాలి. చాలా విషయాలు చెప్పాను, మీకు అర్థమైతే కొంచెం మనస్సు ఉపయోగించుకోగలిగితే మీరు ఏ కోరిక కావాలనుకుంటే ఆ కోరిక మీరు పొందగలదు. ఫార్ములా అర్థమైపోయింది మీకు. ఉపయోగించుకోవడానికి కొంచెం టైం పడుతుంది. దానికి కావలసినటువంటి ఈయన యొక్క వ్యక్తిగత సాధన విశేషాలు ఇందులో ఉన్నాయి. పంచకోశ సాధన ఎలా చేయాలి, షట్చక్ర జాగరణ ఎలా చేయాలి, మూడు గ్రంథుల భేదన ఆయన ఎలా చేసుకున్నాడో రాశాడు. ఆయన క్లుప్తంగా ఉంటుంది సహజంగానే. దీనికి సంజీవని విద్య అని పేరు పెట్టారు ఆయన. 9 రోజుల పాటు జరుగుతూ ఉంటుంది. ప్రతి నెల 1 నుంచి 9 డేట్స్, 11 నుంచి 19, 21 నుంచి 29. 9 రోజులు సాధన సంజీవని విద్య మీకు ఇక్కడ నేర్పబడుతుంది. కానీ ఇలా కాదు, చేతులు ఒప్పుకుంటూ రావటం. ఇంకో విచిత్రమైన అనుభవం నేను చాలాసార్లు చూస్తూ ఉంటాను. ఈ విషయంలో మీకు స్పష్టంగా చెప్తున్నాను. చాలా మంది నా దగ్గరకు వచ్చి ఏం చెప్తారో తెలుసా, నేను లోపల పడుకుంటే మేము ఊరు వెళ్ళిపోతున్నామండి, మీ దర్శనం చేసుకుని వెళ్ళిపోతాం. నేను ఎవరు ఎవరికి దర్శనం చేసుకుంటున్నారో నాకు అర్థం కాలేదు. వాళ్ళు ఊరు వెళ్ళిపోతున్నారు, అర్థమైందా తప్ప? ఎక్కడ ఊరు వెళ్ళిపోతూ వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపోతూ ఉంటే నేను బయటకు వచ్చి వాళ్ళ ఆజ్ఞానుసారము వాళ్ళకి దర్శనం ఇస్తే తప్పెక్కడైనా అర్థమవుతుందా? మీరు తీసుకుంటున్నారు, పాపం అవుతుంది. అందుకు నాంతట నేను బయటకు వచ్చినప్పుడు చూస్తే అది ఇవ్వటం అవుతుంది. ఆ తప్పు చాలా చోట్ల జరుగుతుంది. ఆ మూర్ఖత్వం చేయకండి. ఇంకా విషయాలు స్పష్టంగా చెప్ప, ఈ విషయం నేను ఎప్పుడు చెప్పలే మన వాళ్ళకు కూడా. 20 ఏళ్ల బట్టి నాతో పరిచయం ఉన్న వాళ్ళకు కూడా, వాళ్ళు ఎప్పుడైనా సరే మేము వెళ్ళిపోతున్నామని అంటే బుద్ధిగా బయటకు వచ్చేవాడిని, చాలా బుద్ధిగా. కానీ ఇంకా ఈ ఆధ్యాత్మిక రహస్యాలు, జీవించే కళ, జీవించే విజ్ఞానము, జీవించే టెక్నాలజీ, మూడు ఇక్కడ నేర్పబడతాయి మీకు. జీవించే ఆర్ట్ కళ, ఒక్కొక్క వ్యక్తి ఒక కళని జీవిస్తాడు. దాని తర్వాత సైన్స్ థియరీ చెప్పబడుతుంది, దాని తర్వాత టెక్నాలజీ, దాన్ని మీరు ఎలా ఉపయోగించుకోవాలో నేర్పబడుతుంది. అది మరి ఎంత తొందరగా నేను మొదలెట్టగలను, కాలేజీ తెరిచి కూర్చుని వాళ్ళు బయట అవడం నుంచుని, మాస్టర్ గారు మేము వెళ్ళిపోతున్నాం ఒకసారి మీరు బయటకు రండి, మేము పళ్ళు కూడా తెచ్చాను తెలుసా మీకోసం, పళ్ళు మీరే తీసుకోవాలి, మళ్ళా బరువుగా ఉంటుంది, మళ్ళా ఇంకోళ్ళకి పెడతా వాళ్ళు ఆ పళ్ళు కొని అక్కడ పెట్టండి అన్నాను అనుకోండి, మీకే తీసుకోవాలి. నలుగురు అలాంటి మూత నా మీద పెట్టుంటే నా గత ఏంటో మీరు ఊహించుకోవచ్చు. మూర్ఖత్వం అర్థమవుతుందా? మీరు దాన్ని భక్తి అనుకుంటున్నారు, పరమ మూర్ఖత్వం అది. నువ్వు ఎవరినైనా కలుసుకోదలుచుకుంటే వాడి వీలుని బట్టి కలుసుకోవాలి, నీ వీలు బట్టి వాడు రావటం కాదు. ఆ తప్పు ఎన్నిసార్లు చేయలేదు మీరు గుర్తుంచుకోండి, ఆ తప్పు చేయకండి. ఇంకంటే ఇక్కడ మీరు ఏది తీసుకున్నా కొంపలు అంటుకుంటాయి, ఏది ఇచ్చినా కొంపలు పుష్పిస్తాయి. దానము అనేది ఇచ్చేది, తీసుకునేది చెప్పి ఈ తప్పు చేయకండి ఇంకెప్పుడు కూడా అదే లేదా ఇంకా క్లాస్ ఆపుతాను నేను. కానీ ఈ విషయాలన్నీ కూడా శాంతి కుంజీలో ఆయన నాటారు. అందుకే ఆయన భవిష్యత్తుకి శాంతి కుంజే మోడల్ అన్నారు. ఆ శాంతి కుంజ ఎలా ఉంటుందో చూసుకోండి. ఆ శాంతి కుంజనే ఇక్కడ ఒక చిన్న మైక్రో లెవెల్లో దింపటానికి నేను ట్రై చేస్తున్నాను. 5-6 రోజుల్లో అది చేసేయగలుగుతాను నేను. అక్కడ బిల్డింగ్స్ ఉంటే ఇక్కడ ఫోటోలు ఉంటాయి, ఎంత తేడా అంటే ఫోటో ఉంటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే మీరు ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళలేరు, బిల్డింగ్ చూడగలరు. కానీ మీరు ఆ బిల్డింగ్ ఎందుకుందో, అక్కడ ఉన్నటువంటి జ్ఞానం ఏముందో అది మేము ఇక్కడ చెప్పగలం. కానీ ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళాలంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి? కానీ అక్కడ ఏముందో ఏం చూడాలో తెలుసుకుంటే వెళ్ళి చూస్తారు. నేను చాలా మంది హరిద్వార్కి శాంతి కుంజికి వెళ్ళొచ్చిన వాళ్ళని మాటల మధ్యలో ఒక ప్రశ్న వేస్తూ ఉంటా, వాళ్ళకి తెలియదు కూడా, నేను వాళ్ళని అడుగుతున్నాను చూడలేదంటారు. వాళ్ళు శాంతి కుంజిలోనే ఉండేది, ఎందుకు చూడలేదు తెలియదు, అది చూడాలని. ఇంకా ఇది శాంతి కుంజిలో నారాకోడూరు కాకువాయిలు అక్కడ ఏం చూడాలో చెప్పబడుతుంది, బిల్డింగ్ చెప్పబడుతుంది, అందులో ఉన్న ఫోటోలు చూపించబడతాయి. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు కనుక ఈ దృష్టితో అక్కడికి వెళ్తే శాంతి కుంజిలో మీరు పొందే లాభం కంటే ఎక్కువ లాభం ఎవడు పొందలేడు. జత ఇక్కడ ఆపుతున్నాను నేను. నేను చెప్పింది చేయండి. ఇప్పుడు పుస్తకాలు తీసుకున్న వాళ్ళు ఎంత డబ్బు ఇవ్వాలి? ఇస్తున్నారు కదా, చేత 10 రూపాయలు ఇచ్చిన దానికంటే కూడా మీకు ఎక్కువ లాభం ఉంటుంది, రెట్టింపు లాభం ఉండాలి. మరి నేను చెప్పిన నియమం కరెక్ట్ అవుతే, నా నియమం కరెక్టా తప్ప చూసుకోండి. అది మాకెందుకండి, మేమంతా త్యాగధనులము, మాకి లాభాలన్నీ అక్కర్లేదంటే రామకృష్ణ పరమహంస చెప్పిన ఒక సంఘటన అర్థం చేసుకోండి. రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చిన అనేక మంది ధనవంతులు, జమీందారులు, పొలిటీషియన్స్ వాళ్ళు వీరెంత త్యాగులు అనేవారు. ఇంత త్యాగం చేశారు మీరు అంటే నేను సిగ్గుతో తల వంచుకునేవాడిని అనేవారు. ఎందుకు సిగ్గు అంటే మానవ జీవితం వచ్చింది, కొంచెం వాళ్ళ మనసు దేవుడు దాని మీకు తిప్పుంటే వాళ్ళు ఎన్నో లాభాలు, అష్టసిద్ధులు, నవనిధులు పొందేవారు. అవి వద్దని చెప్పుకుని వెళ్ళి భౌతికమైనటువంటి దానికోసం వెంపర్లాడితే, నేనా సిద్ధుల కోసం వెంపర్లాడుతూ ఉంటే అసలు త్యాగులు ఎవరు, అందుకు సిగ్గుపడుతున్నాను నేను అనేవాడు. అంచేత మీ త్యాగ వృత్తి నాకు తెలీదు, మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో. కానీ ఇంక ఇక్కడి నుంచి ఇక్కడ ఈ క్లాసెస్ అన్నీ కూడా ఇదే సీరియస్నెస్లో జరుగుతాయి. దానికి ఎంట్రీ నార్మల్ ఎంట్రీయే, కానీ ఈ సీరియస్నెస్ ఉండాలి, నేర్చుకునేటటువంటి తపన, విషయాన్ని అర్థం చేసుకునేటటువంటి తపన. మీ జీవితాలను ఒక దేవత వలె, ఒక సిద్ధ పురుషుడు వలె మార్చుకోవాలి అనేటటువంటి తపన మీకు ఉంటే, పరమ పూజ్య గురుదేవుల యొక్క ఆశీస్సులు, అనుగ్రహాలు వర్షిస్తున్నాయి పృథ్వీగ్రహం మీద ఇప్పుడు. ఎందుకంటే ఆయనకు ఆ తపన ఉంది, ఇచ్చేద్దాం ఇచ్చేద్దాం ఇచ్చేద్దామని ఇచ్చేస్తున్నాడు. ఆయన ఏం సంపాదించుకుంటున్నాడు? న్యాచురల్లీ ఆయన ఇచ్చేయడం పుణ్యం. మళ్ళా మీకు ఇచ్చేశాక ఏం అడగడు, అడుగుతాడా? ఏం అడగడు. మీరు ఆయన ఇచ్చింది ప్రపంచానికి ఇచ్చేయండి, అప్పుడు మీరేమవుతారు? అదే లేదా మీ సమయాన్ని రోజుకు 1 గంట కానీ, రోజుకు 2 గంటలు కానీ, లేదు వారానికి 1 గంట కానీ, లేదండి నా పుట్టినరోజునాడు 1-2 నిమిషాలు ఇస్తానండి గురువు గారికి అని కానీ, మీ ఇష్టం. మీరు సమయదానం ఎంత ఇస్తారో దాన్ని బట్టి మీ ఫలితాలు ఉంటాయి. శాంతి కుంజ ఎలా ఉంటుందో చూడండి. జయ గురు. ఇప్పుడు శాంతి కుంజికి వెళ్తున్నారు మీరు, ఆ దృష్టితో చూడండి.
తన గురుగారి ఆదేశానుసారము విశ్వామిత్ర తపస్థలి అయిన గాయత్రి శాంతి కొంచ నిర్మాణానికి మధుర నెచ్చి హరిద్వార్ పరమవందనీయ మాతాజీతో తరలివచ్చాము. పవిత్ర గంగా నది ఒడిలో, హిమాలయాల నీడలో 1971లో నిర్మించబడ్డ ఈ తీర్థము లక్షల కోట్ల గాయత్రీ సాధకులకి గురునిలయం. ఇది శాంతి కొంచ దృశ్యం. శాంతి కొంచ ముఖద్వారం అందరికీ ఆదరపూర్వక స్వాగతం పలుకుతుంది. ఇది పూజ్య గురుదేవులు మరియు వందనీయ మాతాజీ సమాధి స్థలం. దానికి దగ్గరగా నిర్మితమైన సజల శ్రద్ధ ప్రకర ప్రజ్ఞ గురుదేవులు మాతాజీ తాత్విక ప్రతీకలు. ప్రకర ప్రజ్ఞ అంటే తెలుసుకుని అర్థం చేసుకుని ఆచరణ చెయ్యుటకు ధైర్య సాహసములు కలిగి ఉంటుట. సజల శ్రద్ధ అంటే శ్రేష్ఠత కొరకు అనంతమైన ప్రేమ, సగని ఆత్మీయత. ఇప్పుడు మనం చూస్తున్నది యజ్ఞశాల. ఇక్కడ జరిగే నృత్య కృత్యాలలో యజ్ఞం ఒకటి. భారతీయ సంస్కృతికి మూలమైన సంస్కారాలు ఉచితంగా నియమానుసారంగా ఇచ్చట జరిపిస్తారు. ఇది ప్రవచన కక్ష. ఇచ్చట నిత్యము ప్రవచనములు జరుగుతాయి. ఇది 5 అద్దాల ధారతప్పిన దేవతా మందిరం. ఇది గాయత్రి మందిరం. సప్త ఋషుల మందిరము, విశ్వామిత్ర మందిరము పక్కనే ఉంది. ఇది విశాలమైన భోజనశాల. ఇచ్చట ప్రతిదినము 5,000 మందికి పైగా భోజన ప్రసాదములు ఉచితంగా గ్రహిస్తారు. ఇది సాధనాగది గురుదేవులు మాతాజీ మందిరం. శివ, నంది, స్ఫటిక ప్రతిమలు. ఇది గురుదేవులు మాతాజీ చరణ పాదుకలు. దర్శనార్థం వచ్చిన వారు తమ కోరికలు, కష్టాలు ఇచ్చట చెప్పుకుంటారు. తప్పకుండా వాటి పరిష్కార మార్గము లభిస్తుంది. ఇది పూజాగది. ఈ గాయత్రి ప్రతిమకు ఎదురుగా గురుదేవులు కూచిని గాయత్రి పురశ్చరణలు జరిపించారు. నేడు కూడా ఈ స్థలమున దేవకన్యలు ద్వారా అఖండ గాయత్రి జపం జరుగుతుంది. పక్కనే ఉన్న ఈ అఖండ దీపం 1926 నుండి ప్రజ్వలితమై ఉన్నది. మాతాజీ గురుదేవుల నివాస స్థలము. ఇది వారి ఉపయోగించిన శయన కక్ష. వారి దివ్య సాహిత్యము, వాటి రచనకు ఉపయోగించిన కుర్చీ, వారి పూజా మందిరం. మాతాజీ కా చౌకా. వందనీయ మాతాజీ ఇచ్చట స్వయంగా వంట చేసి వచ్చేవారికి ప్రేమతో భోజనం పెట్టేవారు. నేడు కూడా ఇక్కడ శాంతికుంజ్కి అవసరమైన భోజన ప్రసాదాలు చేయబడుతోంది. ఇచ్చట వచ్చే స్త్రీలు తన సమయ ప్రతిభాదానాలు ఇచ్చే ఉద్దేశంతో ఇచ్చట వంట పనుల్లో పాల్గొంటారు. ఇది గురుదేవులు మాతాజీల దర్శన కక్ష. ఇచ్చట ఉన్న గురుదేవులు మాతాజీ చిత్రపటము వారి సమీప సాన్నిధ్యం ప్రతీకులుగా వచ్చిన ఆశ్రతులకు ఆశీసులు అభయదానము ఇస్తూ సజీవముగా ఉన్నట్టు భావం కలుగుతుంది. వారి తర్వాత ప్రతిదినము ఆదరణీయ శాలజీజీ మరియు ఆదరణీయ డాక్టర్ గారు వచ్చిన వారిని కలిసి వారి వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం చేస్తారు. దేవాత్మ హిమాలయ మందిరం. ఇదొక దివ్యమైన ధ్యాన మందిరం. ఈ మందిరంలో గురుదేవులు ప్రాణప్రతిష్ఠ చేసిన హిమాలయాలను స్థాపించారు.
మీలో చాలా మంది శాంతిపుంజకి వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు తత్సవితుర్వరేణ్యం అందరూ తీసుకోండి. లేని వాళ్ళు పుస్తకం ఉన్నవాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. మిగతా వాళ్ళ దగ్గర ఎందుకు లేదు పుస్తకం? దేనికోసం వచ్చారు ఇక్కడ? హరికథలు వినడానికి వచ్చారా? ఈ పుస్తకం తెచ్చుకోవాలి అని తెలియని వాళ్ళు ఎవరు చేతులు ఎత్తండి? చేతులు ఎత్తి ఉంచండి. ఇంకొచ్చే కూడా ఎత్తండి. చేతులు ఎత్తిన వాళ్ళు అలాగే ఉంచండి. మీకు ఎందుకు తెలీదు ఇక్కడ దేనికోసం వచ్చారు మీరు? ఏం చేద్దాం మరి? ఇప్పుడు నేను ప్రజ్ఞావతార కథామృతం చెప్పాలి, పుస్తకాలు లేవు, ఏం చేద్దాం? దింపండి. నిర్ణయం మీదే, నాదేం లేదు. ప్రజ్ఞావతార కథామృతం చెప్పాలి, పుస్తకం తెచ్చుకోమని చెప్పాను నేను. యుగశిల్పులు, ఏది యుగశిల్పులు? అక్కడికి వెళ్ళి పుస్తకం ఖరీదు ఎంతయ్యా? 20 రూపాయలు ఇవ్వండి తీసుకున్నవాడు. ఇప్పుడు ఇప్పుడు ఎవరి దగ్గర లేదు పుస్తకం? ఎందుకు ఇవ్వలేదు ఆయనకి? ఎన్ని పుస్తకాలు తీస్తున్నారో లెక్క వేసి తీసుకురండి. ఇటు కూర్చొని వాళ్ళ దగ్గర ఉన్నాయా పుస్తకాలు? అందరికీ ఉన్నాయి కదా. లేని వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకు కూడా. పుస్తకం ఖరీదు 10 రూపాయలు, మీకు తగ్గించి 20 రూపాయలకి ఇస్తున్నాం. స్టేట్ కోఆర్డినేటర్స్, టౌన్ కోఆర్డినేటర్స్ ఒకసారి దగ్గరికి రండి, ఇక్కడ రండి. స్టేట్ కోఆర్డినేటర్స్, టౌన్ కోఆర్డినేటర్స్, మీకు తెలుసా ప్రజ్ఞావతార కథామృతం చెప్తానని? మీకు మీకు మరి వీళ్ళందరికీ ఎందుకు చెప్పలేదు మీరు? ఈ క్షణంలో వచ్చారా? నేను ఈ క్షణంలోనే ప్రశ్న అడిగినట్టున్నాను. మీ అందరికీ అర్థమవుతుందా మీ మూర్ఖత్వం ఏంటో? మీరిక్కడికి వస్తున్నది ఓ అద్భుతమైనటువంటి జీవన విజ్ఞానం నేర్చుకోవటానికి. వచ్చి విని వెళ్ళిపోయేటువంటి వాళ్ళకి ఇప్పుడు నా సలహా ఉంది, 20 రూపాయలు మీరు ఇవ్వాల్సి వస్తుంది. ఇవ్వకుండా మీరు వెళ్ళిపోదలుచుకుంటే ఇప్పుడే లేచి వెళ్ళిపోండి, మాకేం అభ్యంతరం లేదు. ఏమీ అభ్యంతరం లేదు. ఖచ్చితంగా ముక్కు పిండి 20 రూపాయలు వసూలు చేస్తాను, బాధ్యత మీది. లేకపోతే మీకు శిక్షింపబడతారు. మేము 20 రూపాయలు ఇవ్వలేము, వెళ్ళిపోతాము అన్నవాళ్ళు అందరూ కళ్ళు మూసేసుకోండి. వెళ్ళిపోదలుచుకున్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు పుస్తకాన్ని రిటర్న్ చేసి. తెలుగులో చెప్తున్నాను, అర్థమైందా? మీకు ఈ జ్ఞానం అక్కర్లేదు. మేమేదో తోచక వచ్చాము. ఇంకా ఇది క్షణం నుంచే శాంతి కొంది. ఆ తీవ్రత కావాలి మాకు, నేర్చుకునేటటువంటి తీవ్రత కావాలి. ఆ తీవ్రత మీకు ఉంటే ఖచ్చితంగా మీకు 6 నెలల లోపల దేవత్వం గురించి పూర్తిగా అర్థమైపోతుంది. అది గ్యారంటీ ఇస్తున్నాను. దేవత్వం గురించి, దేవత్వ దేవతలుగా మారటానికి ఇంకా మీ సాధన, దానికి ఎవడో ఏం లేదు. కానీ దేవత్వం అంటే ఇది. మొత్తము ప్రపంచంలో ఈనాడు దేవత్వం పేరుతో వ్యాపారం జరుగుతుంది, మోసాలు జరుగుతున్నాయి. ఇక్కడ అలాంటివి ఏం జరగవు. మొదటి ఉదాహరణ అర్థమైంది కదా? ఈ పుస్తకం మీకు ఇవ్వబడిన దాంట్లో గురువుగారి వాంగ్మయం 108 ఖండాలుగా రాబోతోంది. అందులో 70 ఖండాలు వచ్చేసాయి, ఇంకా 38 ఖండాలు రాబోతున్నాయి. వాటి పేర్లు కూడా ఆ వాంగ్మయం వెనకాతలో ఉన్నది. ఈ పుస్తకంలో ఉండకపోవచ్చు, నడవ తిన్నగా ఉంచుకోండి, తిన్నగా కూర్చోలేనటువంటి వాళ్ళు కాస్త దూరంగా కూర్చోండి, నడువు తిన్నగా పెట్టుకుని కూర్చోలేని వాళ్ళు దూరంగా కూర్చోండి, ఏమి సిగ్గుపడక్కర్లేదు, లేచి పక్కకి వెళ్ళండి, మఠం వేసి కూర్చోండి తిన్నగా. మొట్టమొదటి నియమం ఇది, కూర్చోవడం నేర్చుకోవాలి. మీరు వెనుకూస చూసుకోండి, నిటారుగా ఉందో లేదో, మెడ కరెక్ట్గా ఉందో లేదో, మీ ఛాతీ కరెక్ట్గా ఉందో లేదో, ఇలా ఉండకుండా ఓపెన్ అవ్వాలి. అలా అని మీరు పోజు కొట్టే ఇలా విరుచుకోక్కర్లే, విరుచుకోక్కర్లే కదా, విరుచుకోకూడదు. కూర్చోటం ముందు నేర్చుకోండి, మీ పక్క వాళ్ళని చూస్తే మీకే తెలుస్తుంది ఎవడు కరెక్ట్గా కూర్చోలేదు. అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా శారీరకమైనటువంటి బాధ లేకపోతే నడువు నిటారుగా ఉంచుకోండి, కుర్చీ మీద రెండు కాళ్ళు భూమి మీద ఆనాలి. ఆనే పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ ఫిజిక్స్ లో చెప్తారు అది, మీరు లేవాలి అనుకుంటే లేవటానికి వీలు లేని స్థితిలో కూర్చోవాలి. అలాగే కూర్చుని ముందుకు వంగకుండా వెనక్కి వంగకుండా లేవటానికి ట్రై చేయండి. శరీరాన్ని కలపకూడదు, లేవగలరా చూసుకోండి కదా సార్. శరీరాన్ని ముందుకు వంచకుండా వెనక్కి వంచకుండా లేవాలి, లేవలేదు, అది కరెక్ట్ పొజిషన్. అక్కడ సెంటర్ ఆఫ్ గ్రావిటీ గురించి చెప్తున్నాం మనం. మరి అది అక్కడ మీ కుర్చీలో వాళ్ళకి ఆ లాభం ఉంది, మరి కుర్చీలు మీకు అందుకే ఉంటే ఏమో బాగుంటుందేమో, కానీ కుర్చీ మీద కూర్చోవటము ఆధ్యాత్మిక విద్యకి 80% మీకు తక్కువ ఫలితాలు వస్తాయి. ఆ విజ్ఞానాన్ని గురుదేవులు అందజేశారు. అంటే మరి కుర్చీలో కూర్చోకూడదా? మొత్తము ఆధ్యాత్మికత మూడు శబ్దాలలో రెండు శ్లోకాలలో చెప్పబడి ఉంది. మొత్తం ఆధ్యాత్మికత అది అందరికీ తెలుసు, కానీ దాన్ని ఈ దృష్టికోణంతో ఎవరూ చూడలేదు. మొట్టమొదటిది ఏంటి అంటే, మొత్తము ఆధ్యాత్మికత ఓంకారం మీద ఆధారపడింది. మూడేనా, ఆ ఊమా, ఈ మూడు కలిపితేనే ఆధ్యాత్మికత అంటే, 18 ఏళ్ళు వాడు అవస్థపడి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాక ఎన్ని అక్షరాలు వస్తాయి వాడికి? 2 అక్షరాలు వస్తాయి ఎంఏ అని. కొన్ని పెద్ద సైన్స్ చదివితే వాడికి ఇంకో 6 అక్షరం వస్తుంది ఎంఎస్సీ అని. పిహెచ్డీ చేస్తే అప్పుడు వాడికి 2.5 అక్షరాలే, పి పెద్దది, హెచ్ చిన్నది, ఓ చుక్క, తర్వాత డి. అంటే మీ మొత్తం విద్య ఇప్పుడు కూడా 2-2.5 అక్షరాల్లో చెప్పబడుతోంది. ఎంఎస్సీ చదివాడు అంటే మీకు తెలుసు వాడేం చదివాడు, ఎంఏ చదివాడు అంటే మీకు తెలుసు వాడు ఎంత కష్టపడ్డాడు, ఎన్ని గంటలు, ఎంత సమయము, ఎంత ధనాన్ని వెచ్చించాడు. ఇంత పరమపూజ్య గురుదేవులు ఎప్పుడూ ఏం చెప్తారు అంటే, అంశదానము సమయదానము లేకుండా ఆధ్యాత్మిక జగత్తులో ఒక్క అడుగు కూడా మీకు ముందుకు వెయ్యలేరు. చెప్పండి నాతో పాటు, అంశదానము సమయదానము ఇవ్వకుండా ఆధ్యాత్మిక జగత్తులో ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేరు. మీరు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాక ఈ వసంత పంచమి నాడు మీరు ఏమి నేర్చుకున్నారు అంటే ఇది చెప్పగలిగితే చాలు మీరు. కానీ ఒకటి తప్పు చెప్పాను నేను, మళ్ళీ కరెక్ట్ చేయటానికి ట్రై చేస్తాను చూడండి. అంశదానము సమయదానము ఇవ్వకుండా ఆధ్యాత్మిక జగత్తులో ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేము. మళ్ళీ తప్పు చెప్పేశాను. ఏం తప్పు చెప్పాను? కొన్ని నేను కరెక్ట్ చేసుకున్నా, కానీ అది తప్పు కాదు. నేను చాలా పెద్ద తప్పు చేసేసాను. నా అదృష్టం బాగుండి ఇప్పుడు గురువు గారు ఇక్కడ సశరీరముగా లేరు. సశరీరముగా అంటే ఆయన ఎలాగో ఇదంతా ఆయన తెలుస్తూనే ఉంది, లేకపోతే ఇప్పుడు మన వాళ్ళని నించోబెట్టినట్టు నించోబెట్టేవారేమో. ఇంత తప్పు చెప్తావా అని, అంత తప్పు చేశాను. ఇన్నాళ్ళ బట్టి నాతో ఉన్నవాళ్ళు 20 సంవత్సరాలు బట్టి అనుకుంటారు అఫ్గా నాతో ఉన్నవాళ్ళు ఎవరో చేతులేకండి ఉన్నారు కదా, మరి మీరు కరెక్ట్ చేయండి. 20 ఏళ్ళ బట్టి మరి నేనేం నేర్పలేకపోయాను అని శాంతి పుంజికి భాయి సార్ కబురు వెళ్తారు. సమజే మనం చెప్పుకుంటాం హమారి సాథ్ హే అభి హమ్నే జో బోలా వో గలత్ బోలా మేనే
అచ్చా
కి సమయ దాన్ ఔర్ అంశ దాన్ కే బినా ఆధ్యాత్మిక జగత్ మే ఆప్ ఏక్ కదమ్ భీ ఆగే నహీ బఢ్ సక్తే ఇస్మే హమ్నే భయంకర్ గల్తీ కియా వో తో మిస్సింగ్ హై గల్తీ కహాన్ హై ఏక్ చీజ్ పాయింట్ భూల్ గయే తో గలత్ హో ఇది ఇప్పుడు మీరు నేర్చుకోబోతున్నారు. ఇక్కడ ప్రతి రోజు కూడా ఒక్కొక్క అడుగు మీకు ముందుకు వేస్తారు. మొట్టమొదట తప్పు ఏంటి అంటే మీకు ఏమి కావలసిన అంశదానము సమయదానము ఇవ్వకుండా పొందలేదు. ఆధ్యాత్మిక జగత్తులోనే కాదు ఈ జగత్తులో కూడా తప్పది చేసింది నేను. ఆధ్యాత్మిక జగత్తులోనే కాదు భౌతిక జగత్తులో కూడా మీరేదైనా పొందదలుచుకుంటే ఈ రెండు ఇవ్వాల్సిందే, కొంత అంశదానము కొంత సమయదానం. అంశదానం అంటే ధనము కానీ వనరులు కానీ డబ్బనే అనుకున్నాం. ప్రస్తుతానికి సినిమాకి వెళ్ళాలి, ఎన్ని గంటలు సమయదానం చేయాలి మీరు? ఎంత అబద్ధం చెప్తారు మీరు, 3 గంటల ఢిల్లీ లాంటి ఊళ్ళో అయితే వెళ్ళటానికి 2 గంటలు రావటానికి 2 గంటలు కొన్నిదే 3 గంటలే అనుకుందాం, అందులో మీకు అభ్యంతరం లేదు కదా. సరే నా గంట 3 గంటలు ఉందయ్యా నేను నీ సినిమా హాల్కి ఇచ్చేస్తున్నాను అంటే రాణిస్తాడా? ఏం చేయాలి, టికెట్ కొన్నాను కదా. చేత ఆధ్యాత్మిక జగత్తులోనే కాదు సినిమా చూడాలన్నా మీకు సమయదానం ఇవ్వాలి అంశదానం ఇవ్వాలి. మీ కోరికను బట్టి సమయ అంశదానాల యొక్క ఆవశ్యకత మారుతూ ఉంటుంది. ఇంజనీరింగ్ చదవాలంటే రోజుకి ఒక 1/2 గంట చదువుతాను అంటే ఈ జన్మలో కాదు ఏ జన్మలోనూ వాళ్ళు ఇంజనీర్ అవ్వలేదు. పోనీలండి నేను రోజుకి 24 గంటలు చదివేస్తాను కానీ ఫీజు కట్టను అవుతాడా? అర్థమైందా? అంచేత పరమ పూజ్య గురుదేవులు మనకు అందజించినటువంటి అద్భుతమైనటువంటి విషయం ఏంటి అంటే మీ కోరిక తీరాలి అంటే సమయదానము అంశదానము ఇవ్వాలి. చాలా మందికి ఈ దానము అనేటటువంటి మాట విపరీత అర్థం ఇస్తుంది. దానం అంటే ఏంటి? ఇచ్చేయటం అంతే కదా. ఏమిస్తూ ఉంటాం మనం? మనకి అవసరం ఏం ఇస్తామో అవసరం లేనిది ఇస్తామో ఆనెస్ట్గా చెప్పండి. మీకు అవసరం లేనిది మా హిందూ కాలేజీలో ఓ లెక్చరర్ గారు ఫ్రిడ్జ్ని సర్ది డబ్బా అనేవారు. సర్ది డబ్బా ఆయన ఫిజిక్స్ లెక్చరర్. ఆయన ఓ మాట చెప్పాడు, ఫ్రెష్ కూరగాయలు సర్ది డబ్బా ఉన్నవాళ్ళు తినలేరు. సర్ది డబ్బా అంటే మీకు అర్థం లేదేమో నేను చెప్పింది. ఫ్రిడ్జ్ అంటే తెలుసు కదా, రిఫ్రిజిరేటర్ మీ ఇంట్లో కనుక ఉంటే ఒకటి గ్యారంటీ, తాజా కాయగూరలు మీరు తినలేరు. ఇంచేత తాజా కూరగాయలు కొనుక్కుని ఇంటికి వస్తారు. 4 రోజులు ఉన్న కూరగాయలు ఫ్రిజ్లో ఉంటాయి, మరి ముందేం ముందేం చేయాలి వాడు? అంతే కదా. అంచేత ఇప్పుడు ఫ్రెష్గా తెచ్చినటువంటి కూరగాయలు ఎక్కడ పెట్టుకోవాలి వాడు? ఫ్రిజ్లో పెట్టుకుంటాడు. అందులో అర్థమవుతుందా, నిత్య జీవితంలో ఏది మీరు చాలా గొప్ప వస్తువు అనుకుంటారో అది యాక్చువల్గా మీకు చేస్తున్నటువంటి ద్రోహం ఏమిటి అంటే తాజా కూరగాయలు తినటానికి వీలు లేని పరిస్థితి తీసుకొస్తాను. ఇలాంటి ఉదాహరణలు మీరు మీ జీవితంలో చూసుకోండి. అంశదానము సమయదానము దాని గురించి చెప్తూ ఇది చెప్పాను నేను కదా. ఏం చెప్పబోతో ఆ లేదు, ఫ్రిడ్జ్ ఉండాలన్నా ఫ్రిడ్జ్ మీరు అమ్మయ్యాలన్నా? మేము 5000 రూపాయలు కొన్నామండి ఫ్రిడ్జ్, నాకు తెలియదండి కరెక్ట్ వాల్యూ అని చెప్పి మీరు తక్కువ విలువ చెప్పారు. 5000 రూపాయలు ఫ్రిడ్జ్ కొన్నారు, ఎవరైనా 6,000 రూపాయలు ఇస్తే ఇచ్చేస్తామండి అంటారు. అంటే ఇచ్చేవాళ్ళు దొరికితే ఇస్తారా, 5,000కి ఇస్తారా? 6,000 ఇస్తాడు ఒకడు. కాదండి, నేను 5,000కే కొన్నాను. ఇదంతా దానము అనే మాటకి పరమ పూజ్య గురుదేవులు అందజేసినటువంటి మహత్తర జీవన సిద్ధాంతం మీకు చెప్పబోతున్నాను. ఒక సిద్ధాంతం మీకు అర్థమైంది కదా, మీ కోరిక ఏది తీరాలనుకున్నా కూడా మీరు ఏం చేయాల్సి వస్తుంది? అంశదానము, సమయదానం. అంశదానము అంటే డబ్బనే కాదు, మీరు డబ్బు ఇవ్వలేరు. పోనీలండి, మీ ఇంట్లో ఇంత పని చేసి పెడతాను, దాని బదులు అది ఇవ్వండి, అది అంశదానం. అంశదానం అంటే అర్థమైంది కదా, డబ్బే కాదు, వనరులు. మీకు మీకున్న ఏదో వనరు ఇస్తారు, దాని బదులు ఏదో తీసుకుంటారు. ఇంతకీ దానము గురించి చెప్తూ ఇదంతా చెప్తున్నాను నేను. మీకు పూర్తిగా ఉపయోగపడని వస్తువే ఇస్తారు తప్ప, పోనీలే ఫ్రెష్ కాయగూరలు కొనుక్కున్నాను కనుక, తెచ్చుకున్నాను కనుక, పోనీలే ఆ పాత వదిలేద్దాం, ఎవరికో దానం చేసేద్దాం, ఫ్రెష్ కూరలు తిందాం అనుకోరు కదా మీరు. ఎందుకనుకోరు? ఆ కాయగూరలు మీరు ఇంకా ఉపయోగించుకోవచ్చు కదా. కానీ గురుదేవులు దానానికి అద్భుతమైనటువంటి నిదర్శనం ఏమంటారు, నిర్వచనం, డెఫినేషన్. నిర్వచనం బాధ భాష అర్థమైందా? నిర్వచనం అంటే డెఫినేషన్. ఇచ్చేది దానము, తీసుకునేది పాపము. ఎప్పుడో గుర్తుంచుకోండి దాన్ని. సమయ దానిహి యుగ ధర్మం అనే మాటలో దీంతో మొదలు పెడతాడు. దాని గురించి చెప్పిన క్లాసులు వీడియో ఉంది, మీకు టైం ఉంటే ఎన్ని రోజుల్లో వింటారని. ధన్యవాద. అందులో 3 రోజులు దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దానము అంటే ఏమిటి? ఇచ్చేది. పాపము అక్షరాల, దీన్ని గీత కింద గీసేసుకోండి. అద్భుతమైనటువంటి జీవన విధానాలు గురుదేవులు చెప్పేశారు. ఆధ్యాత్మికతే కాదు, ప్రతి చోట, ఏ క్షేత్రంలోకి వెళ్ళినా మీరు, పృథ్వీగ్రహం మీదే కాదు, ఇతర ఏ మండలంలోకి వెళ్ళిపోయినా కూడా, ఏది కావాలనుకున్నా కూడా మీరు అంశదానము, సమయదానము. దానానికి ఇప్పుడు ఏం చెప్పాను నేను? ఇచ్చేది. మీకు పనికిరాంది ఇస్తే మీకేమొస్తుంది? పనికిరాంది వస్తుంది. 10 రూపాయలు ఇచ్చి డైమండ్ కొనుక్కున్నాను అని మీరు మీసాలు తిప్పుకుంటో, లేకపోతే మీసాలు తిప్పితే ఇటువైపు వాళ్ళు కోపం వస్తుంది కనుక జడలు తిప్పుకుంటో, అంటే ఇటువైపు వాళ్ళు జడలు తిప్పుకుంటూ ఉంటారు, ఇటువైపు వాళ్ళు మీసాలు తిప్పుకుంటూ ఉంటారు. ఏంటయ్యా అంటే, మీరేం చేశారు? 10 రూపాయలకి వజ్రం కొనుక్కున్నారు. ఒప్పుకుంటారా మీరు దాన్ని? 10 రూపాయలకి వజ్రం కొనుక్కుంటాను అంటే ఒప్పుకుంటారా? కొనుక్కోగలమా? నువ్వు ఇచ్చిందంత 10 రూపాయలు. మీకు ఏ వస్తువు వస్తుంది? 10 రూపాయల కంటే ఎక్కువ విలువైంది మీకు ఖచ్చితంగా రాదు. ఒప్పుకుంటారా? ఇది దానము అంటే ఏంటి? ఇచ్చేది. గుర్తుంచుకోండి, మనం కర్మ ఎలా కాలింది అంటే, మన పితరులు కానీ మన ఎవరైనా శరీరం వదిలేసిన వాళ్ళు